తీసుకొని వెళ్లారు అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. అయితే మనము వారు ముగ్గురు ప్రభు వారికి ఇన్నర్ సర్కిల్ గా అత్యున్నత చాలా దగ్గరగా ఉన్నవారని, ఇక్కడికి మాత్రమే కాదు యాయిర్ కుమార్తెను ప్రభు లేపినప్పుడు అలాగే గెత్సెమనే తోటలో కూడా ప్రభు వారు వారిని తీసుకెళ్లటం జరిగిందన్న సంగతి చూసాము. అలాగే యాకోబు గారు మొదట అపోస్తలులు హతసాక్షి పొందినవారు, తర్వాత పేతురు గారు, యోహాన్ గారు చర్చికి పిల్లర్స్ గా ఉన్నారు అనే విషయాలు కూడా మనం నిన్న చర్చించడం జరిగింది. అలాగే ఏకాంతముగా అని అన్నారు, మరి ముగ్గురిని కూడా తీసుకెళ్లారు కదా, ఇది ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, కొండ మీదకైతే నలుగురు కలిసి వెళ్లారు కానీ ప్రార్థన చేయడానికి ప్రభువారు ఒక్కరే పూనుకున్నారు, మిగతా ముగ్గురు నిద్రపోయారు లూకా గారు రాసినట్టు 9:32 ప్రకారం. కాబట్టి అలా వెళ్ళడానికి నలుగురు వెళ్లారు కానీ ప్రార్థన మాత్రం ప్రభువారు ఒక్కరే చేశారు అన్న సంగతి కూడా మనం గమనించాము. తర్వాత రూపాంతరం అంటే ఏంటి అనేది కూడా మనం చూసాము. రూపాంతరం అన్న దానికి మూల పదము గ్రీక్ నుంచి తీయబడింది మెటమార్ఫో అని, అది లోపల నుండి బయటికి మార్పు చెందటము. ఏదో కొత్తది కాదు కానీ లోపలున్న ఆయన యొక్క దైవత్వము బయటికి కనిపించింది. ట్రాన్స్ఫిగరేషన్ అని కూడా దీని ఇంగ్లీష్ లో అంటారని చూసాము. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుని నేను సిస్టర్ గారు ఒకరు మెసేజ్ కూడా పెట్టారు, గొంగరి పురుగు సీతాకొక చిలకగా మారటము అని కూడా చూసాము, అదొక ఎగ్జాంపుల్ గా చూసాము. అలాగే ఏలియా మోషే వారు ఒక స్థలం నుంచే వచ్చారన్న ప్రశ్న కూడా రావడం జరిగింది. వారు ఒక స్థలం నుంచే వచ్చారని మనం కంక్లూడ్ చేసుకున్నాము, అది పరదేశి అని కూడా అనుకున్నాము. దానికి ఉదాహరణలు, దానికి వేరే రెఫరెన్సెస్ గా సిల్వ మీద దొంగని చూసాము. తర్వాత పౌల్ గారు 2 కొరింథీ 12 చెప్పిన మాటలు కూడా మనం చూసాం. సో ఈ విషయాలు మనం నిన్న చర్చించడం జరిగింది. అలాగే పేతురు ఏలియా గారిని మోషే గారిని ఎలా గుర్తుపట్టారు, తర్వాత చనిపోయిన మనుషులు అలాగే ఉంటారా మారరా అన్న ప్రశ్న కూడా మనకు చర్చించడం జరిగింది. గుర్తుపట్టగలము అని చూసాము. లాజరు ఇంకా ధనవంతుడు వారు కూడా చనిపోయినప్పుడు ఇన్ని గుర్తుపట్టారన్న సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే దేవుడిచ్చిన గ్రహింపు తప్ప మనము వారి గుర్తుపట్టారు అన్న ఎలాగో మనం చెప్పలేము అన్న కంక్లూజన్కి వచ్చాము. ఎందుకంటే వాళ్ళు సంభాషణ జరిగేటప్పుడు నిద్రపోయారని లూకా గారు 9:32-33 రాశారు కాబట్టి. అలాగే వారు వచ్చిన వారు ఏం మాట్లాడారు అని అంటే యేసు ప్రభు వారు యెరూషలేములో చేయబోయే నిర్గమం గురించి మాట్లాడుతూ వచ్చారు. నిర్గమం అనగా ఆయన యొక్క శిలువ మరణము, పునరుద్ధానము, ఆరోహణము అన్న విషయాలు కూడా మనం గమనించాము. అలాగే మోషే గారు ఏలియా గారే ఎందుకు వచ్చారు, మిగతా వాళ్ల సంగతి ఏంటి అన్న విషయం కూడా ఆలోచించడం జరిగింది. మోషే గారు ధర్మశాస్త్రానికి ప్రతినిధి అని, ఏలియా గారు ప్రవక్తల ప్రతినిధి అని, తద్వారా పాత నిబంధన అంతా ప్రభువుని సూచిస్తుందన్న సంగతి మనం చూస్తూ వచ్చాము. అలాగే పేతురు మనం ఇక్కడే ఉండడం మంచిది అన్నారు కానీ ప్రభు చిత్తం అయితేనే అది జరగాలి అని అన్నారని కూడా చూసాము. తర్వాత పర్ణశాలలో ఒకటి, ముగ్గురికి 3 పర్ణశాలలు, తలా ఒక పర్ణశాల కడదాము అని పేతురు గారు అన్నారు అని దాని గురించి కూడా ఆలోచించడం జరిగింది. అయితే పేతురు గారు కాస్త నిద్రమబ్బులో ఉండి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారని లూకా గారు రాశారని చూసాము. అంత మాత్రమే కాదు, పర్ణశాల ఇస్రాయేలీలు కూడా జరుపుకునే ఒక పండుగని, మేబీ పేతురు గారు ఆ యొక్క దేవుడి యొక్క సంతోషకరమైన క్షణాలని అనుభవించాలని, కొనసాగించాలని, దానిని సెలబ్రేట్ చేసుకోవాలని ఆ మాట అని ఉంటారేమో అని కూడా చూస్తూ వచ్చాము. పేతురు గారు మనుషుల విషయాల మీద మనసు ఉంచారు అని కూడా మనము సజీవ వాహిని నుంచి చూడగలిగాము. అలాగే పేతురుకి ఏలియాకి మోషే గారికి ఒకటే పర్ణశాల, అదే పేతురు గారి ఏలియాకి మోషే గారికి యేసు ప్రభుకి సమాన రీతిలో ఆయన వారిని పోల్చటము, తండ్రి అయిన దేవుడు అడ్డుపడి మేఘంలో నుంచి మాట్లాడి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చాలా స్పెషల్, ఈయన నందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినండి అని చెప్పడము దాన్ని బట్టి మనము ఏసే గారు ఏలియా కంటే మోషే కంటే గొప్పవారని, ధర్మశాస్త్రము ఇంకా ప్రవక్తలు యేసునే సూచిస్తున్నారు, యేసునే సూచించమని కూడా ఆయన మాట వినమని కూడా తండ్రి అయిన దేవుడు చెప్పారన్న సంగతి మనం చూసాము. అలాగే ప్రకాశమైన మేఘాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచించాము. అది షికైన గ్లోరీగా పాత నిబంధనలో దేవుడు మాట్లాడిన ప్రతి చోట ఆయన మేఘంలో నుంచి మాట్లాడారని, అలాగే యేసుప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు మేఘం పైన ఆరోహణం అయ్యారని చూసాము. అలాగే పాత నిబంధనను గ్రీక్ లో మార్చే సెప్టువజెంట్ లో షికైనా గ్లోరీకి వాడిన పదమే ఇక్కడ మేఘానికి వాడడం కూడా జరిగింది అన్న సంగతి కూడా మనం గమనించాము. నిన్నటి దినం 5 వచనాల వరకు మనం స్టడీ చేయగలిగినాము. ఇవాళ స్టడీ చేద్దాము, మిగతా ఇవాళ స్టడీ చేద్దాము. ఇప్పుడు నేను స్టడీని నడిపించాల్సిందిగా మన మధ్యలో ఉన్న ఎస్ఎఫ్జే ఫౌండర్ గారు సిఏ మహేష్ గారికి చేతి సమయాన్ని అందిస్తున్నాను. అన్న ప్రైజ్ లాడ్ అన్న.
ప్రైజ్ లాడ్ అమ్మా. నా వాయిస్ వస్తుందమ్మా?
వస్తుందన్న, సమయం తీసుకో. థ్యాంక్ యూ.
అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆశ్చర్యమైన మీ కృపను బట్టి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినం 17వ తేదీని బట్టి మీకు వందనాలు. బైబిల్ స్టడీ టీమ్ గా ఉన్న ప్రియులు సహోదరు కానిష శ్రీనివాస్ బట్టి, శ్యామలాన్ని జ్ఞాపకం చేసుకోండి, లక్ష్మీనారాయణ, పిసిహెచ్ఐ, సుమా ప్రదీప్, ప్రమ, కిజియా, భారతి, ద్రవంతి, సుసన్న ప్రభా బృందం అంతటిని బలపరచండి. వచ్చిన పార్టిసిపెంట్స్ ని బలపరచండి. మా సంభాషణ మేలుకరంగా నీ వాక్యాన్ని ఇంకా అస్పష్టంగా అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేసి మీరు మాహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి బైబిల్ స్టడీ టీమ్ కి నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను, పార్టిసిపెంట్స్ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. మీరు మీ మీ జిల్లాలో జరుగుతా ఉన్న ఉపవాస ప్రార్థన కొరకై సిద్ధపడాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటి వరకు నా ముందు బైబిల్ స్టడీని చక్కగా లీడ్ చేసిన సోదరి కృపా బెనర్జీ, డాక్టర్ కృపా బెనర్జీకి వందనాలు తెలియజేస్తున్నా. అట్లాగే మనం నిన్నటి దినమందు 5 వచనాల మీద డిస్కస్ చేశాం. 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5 వచనాల మీద డిస్కస్ చేశాం. ఒకసారి 5 గురిలో ఏమైనా నిన్నటి విషయాల మీద ఏమైనా స్టడీ చేసిన విషయాలు, మీరేమైనా మాట్లాడే విషయాలు, యాడ్ చేసే విషయాలు ఏమైనా ఉంటే మీరు అన్మ్యూట్ అయ్యి యాడ్ చేయొచ్చు. లేకపోతే మనం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు వచనం వెంబడ వచనం డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఏమైనా ఒకటి సరే, ఏదైనా 1 నుంచి 5 వచనాల్లో శ్రీనివాస్, శ్యామల, లక్ష్మీనారాయణ, అచ్చయ్య, మీ పోర్షన్స్ లోంచి ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి, ఏమీ లేదు అని భావిస్తే ముందుకెళ్దాం. సో ఏమీ లేదు అని భావిస్తా ఉన్నాను, మీరేం మాట్లాడతలేదు కాబట్టి. సుసన్న,
5వ వచనం నుంచి నేను స్టడీ చేసిన దాంట్లో పాయింట్ చెప్పాలనుకున్నాను. అక్కడ మేఘం నుంచి ఇచ్చిన స్వరం నుంచి ప్రభు వారు అక్కడ 3 మాటలు మాట్లాడారన్న. 1, నా ప్రియ కుమారుడు, 2, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినిది. ఈ నీవు నా కుమారుడు అన్న మాట కీర్తన 2:7 నుంచి ప్రభు వారు మాట్లాడుతున్నారన్న. అది అపోస్తల కార్యాలు 13:33 కూడా పౌలు గారు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధరణ గురించి చెప్పేటప్పుడు కూడా అది కోట్ చేసి చెప్తారన్న. అట్లానే ఏషియా 42:1 నుంచి ఈయన అందు నేను ఆనందించుతున్నాను అని చెప్పి మాట్లాడారన్న. ద్వితీయోపదేశ కాండము 18:15 నుంచి 17 వచనాలు చూస్తే మోషేగా చెప్తారు, నా వంటి ఒక ప్రవక్త వస్తారా ఆయన మాట వినండి అని. అదే సందర్భంలో చూస్తే అక్కడ వాళ్ళు దేవుని మాట వింటే మాకేదో అయిపోతుందని భయపడ్డారు, కానీ ఇక్కడ స్వయంగా వారు దేవుని స్వరం విన్నారు, మాట్లాడారన్న. మాట్లాడినప్పుడు విన్నారు కానీ వాళ్ళు ఎంతగా భయపడ్డారనేది నెక్స్ట్ వచనంలో ఉంది. కానీ ఆ 3 మాటలు కూడా వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ఆ ధర్మశాస్త్రం నుంచే పైన కూడా మోషే ప్రవక్తలు, ఏలియా ప్రవక్త మొత్తం పాత నిబంధన నుంచి ఆ 3 మాటలు కోట్ చేసి వారితో మాట్లాడుతున్నట్లుగా నేను స్టడీ చేశాను. అది ఏంటి వచనంలో కూడా
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నన్ను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఆ 3 మాటలు పాత నిబంధన గ్రంథంలోంచి సోదరి కోట్ చేశారు. అట్లా మీరేమైనా యాడ్ చేసే విషయాలు ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే ముందుకెళ్దాం. సరే, 6వ వచనం సుమా ప్రదీప్ గారు, మీరేమన్నా మాట్లాడేది ఉందమ్మా? 6వ వచనం నుంచి మీరు క్లారిటీతో ఉంటే ప్రశ్నలు తీసుకుంటాను. ప్రజలేడమ్మా.
ఎట్లా సార్? ముందు వచనం అంటే 17:5 దేవుని స్వరం వినిపించి, ఇతనే నా ప్రియకుమారుడు ఇతని మాట వినుడి అనే ఆ మాట వినగానే వాళ్ళు భయభక్తి కలిగి వాళ్ళు భయంతో నేల పడి భయపడ్డారు సార్. అని దైవత్వాన్ని గుర్తించి వాళ్ళు బోర్లు పడి సాష్టాంగ పడ్డారు అని నేను అర్థం చేసుకున్నాను సార్.
ఓకే, వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సాగిలి పడ్డారు, బోర్ల పడ్డారు, దాన్ని గుర్తించారు అని మాట్లాడుతున్నారు. ఒకే వచనం కాబట్టి నేను తర్వాత 7-8 వచనాలు 3 వచనాల మీద క్వశ్చన్స్ తీసుకుంటాను. తర్వాత 7-8 వచనాలు రమా సిస్టర్ మీ వచనాలు ఏమైనా ఏమన్నా మాట్లాడేది ఉందమ్మా? ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా?
లేదు సార్, కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. వారు స్వర విని భయపడి కింద పడగాని ఏసే వచ్చి వారిని భయపడదని చెప్తారు. వారు కన్నులెత్తి చూడగానే ఏసే ఒక్కరే కనబడడానికి కారణం ఏంటంటే మోషేకి ఏలియాకి ఏషియన్ కూడా వారి ముగ్గురు సమానంగా వారికి పర్ణశాలు కడదాం అనుకుంటున్నారుగా ముందు రెఫరెన్స్ లో. వాళ్ళేంటంటే అదృశ్యమై ఏసే ఒక్కడే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, దేవుడు ఒక్కడని చెప్పేటట్లు నేను అర్థం చేసుకున్నాను సార్.
అర్థం కాలేదమ్మా నీ పాయింట్, అది ఒకసారి రిపీట్ చేస్తావా? అంటే మేబీ వల్ల నాకు ఎలా అర్థమైంది, ముగ్గురు దేవుడు ముగ్గురు అని అనుకుంటున్నాం కానీ ఏసే ఒక్కడే కనిపించాడు, ముగ్గురు కాదు ఒక్క దేవుడే అని నువ్వు భావించావు, అంతేనా?
అంతే సార్, అంటే ముగ్గురు కలిపి వారు పర్ణశాలలు కడదాం అనుకుంటున్నారు కదా సమానంగా.
అవును,
వాళ్ళు కళ్ళనెత్తి చూడగానే ఏసై ఒక్కరే కనబడడానికి కారణము, ఏసై ఒక్కడే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, అతన్నే చూడండి అని ఏలియా మోషే అదృశ్యమైనట్లు నేను స్టడీ చేశాను.
అర్థమైంది, బాగుంది. 6, 7, 8 వచనాల మీద ఏమైనా ప్రశ్నలుంటే సోదరి సుమా ప్రదీపు, రమా సిస్టర్ ఇద్దరు మీకు సమాధానం చెప్పగలుగుతారు. ఏమైనా ప్రశ్నలుంటే స్టడీ మీరు అడగొచ్చు, ఏమైనా సమాధానాలున్నా మీరు చెప్పవచ్చు. 7-8 వచనం మీద రమా సిస్టర్ మాట్లాడిన మాట ఎంత బాగుందంటే, ఏలియా ప్రవక్తలందరికి ప్రతినిధి అనుకున్నాం, మోషే పాత నిబంధన కాదు ఆ ధర్మశాస్త్రానికి ప్రతినిధి అనుకున్నాం, ధర్మశాస్త్రం అదృశ్యమైపోయింది, ప్రవక్తలు అదృశ్యమైపోయారు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కనబడతా ఉన్నాడు. మనం ధర్మశాస్త్రం వైపు ప్రవక్తల వైపు కాదు యేసుక్రీస్తు ప్రభు వైపే చూడాలి అని 8వ వచనం ద్వారా సోదరి గ్రహించినట్టుగా మాట్లాడుతుంది. ఈ సజీవ వాహిని కామెంటరీలో కూడా పాయింట్ మాట్లాడారు, అది చాలా మంచి అబ్జర్వేషన్. ఏమన్నా ప్రశ్నలున్నాయా? 6, 7, 8 వచనాలు ప్రశ్నలే కాదు, మీరు సమాధానాలున్నా యాడ్ చేసేదన్నా కూడా మీరు మాట్లాడవచ్చు.
సార్ ప్రైజ్ లేట్ సార్, నాకు 6 మీద ఒక చిన్న ప్రశ్న ఉంది సార్.
6వ వచనం మీద ప్రశ్న, ఏసమ్మా?
స్వరం విని వారు భయపడి కింద పడ్డారు కదా సార్, ఆ స్వరం అంత భయంకరంగా ఉంటుందా? మనకి మత్తయి సువార్త 3:17 సేమ్ వాయిస్ మనం వింటాం కదా సార్, అక్కడ కింద పడినట్లు మనం చూడలేదు కానీ ఇక్కడ భయపడి కింద పడ్డారు కదా సార్, ఎక్కడైనా డిఫరెన్స్ ఉందా?
సుమా సిస్టర్కి ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను, రమా సిస్టర్ అడుగుతున్న ప్రశ్న. ఏమైనా మాట్లాడతారమ్మా?
ప్రైస్ లార్డ్ సార్.
అమ్మా,
అక్కడ దైవత్వాన్ని గుర్తించి వాళ్ళు భయపడ్డారు సార్, మిక్కిలి భయపడ్డారు. అంటే ఇంతకు ముందర అంత అనుభవం లేదు కదా సార్ ఫస్ట్ ఇదిలో, వారు దైవత్వాన్ని గుర్తించి దేవునికి అదే దైవత్వాన్ని గుర్తించి వారు మిక్కిలి భయపడ్డారు అని అనుకుంటున్నాను సార్.
యాక్చువల్లీ మీ మాట బాగుంది, దైవత్వానికి భయభక్తులతో సాగిలపడటం వేరు, కానీ ఆరో వచనంలో భయపడగా, మిక్కిలి భయపడగా, ఏడవ వచనంలో ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి భయపడకూడని చెప్పాను. అదేదో ఆ కృతజ్ఞతతోటో దైవ భక్తి భావంతోటో సాగిలి పడారు అన్నదానికంటే కూడా వాళ్ళ దానికి మిక్కిలి భయపడగా అన్నమాట వేరే భావంగా అనిపిస్తా ఉంది. ఇంకెవరైనా మాట్లాడతారా రమా సిస్టర్ ప్రశ్న మీద? సుమా సిస్టర్
సార్, సౌలు పౌలుగా మార్కంటే ముందర దమస్కు మార్గంలో వెళ్లేటప్పుడు ఆ దేవుని స్వరం విని అక్కడ ఆయన శాస్త్రం బోర్ల పడిపోతారు కదా సార్, కింద పడిపోతారు సార్. అలాగే మరి దానియేలు గారు దర్శనం చూసినప్పుడు కూడా శాస్త్రంగా పడిపోతారు సార్.
బైబిల్లో ఉన్నాయి, బైబిల్లో దేవుని ప్రత్యక్షతలు కనబడ్డ చోట భయపడ్డారు, సాగిలి పడ్డారు అని ఉన్నాయి. రమా సిస్టర్ ఏమంటున్నారంటే మత్తయి సువార్త 3:18 ఇలాంటి విషయాలే, అక్కడేమి భయపడ్డట్లుగా బోర్ల పడ్డట్టుగా లేదు, ఇక్కడ మాత్రం బోర్ల పడ్డారు భయపడ్డారు అని ఉంది. కాబట్టి ఏమన్నా అంతకంటే భయంకరంగా వినిపించినా ఉంది అనుకోవాలా అని అడుగుతున్నారు. మీరు ఆ పాయింట్ మీదకి రండి, మీ ఆలోచన బాగుంది, పక్క వాళ్ళ ప్రశ్న మీరు ఆలోచిస్తే బాగుంటది.
అంతకు ముందర అంటే సార్ అంత వారికి అనుభవం లేదు, దేవునితో నడిచి వచ్చారు వారు, కాబట్టి దేవుని స్వరం వినగానే వారు భయభక్తులు కలిగి సాష్టాంగ పడ్డారు అని అనుకుంటున్నారు.
భయపడి కాదు భయభక్తులు కలిగి అని అంటున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా?
సార్ ప్రజలు సార్,
భారతి గారు మాట్లాడండి, తర్వాత బ్రదర్ ఎవరు అన్మ్యూట్ అయ్యారు. ఎస్ బ్రదర్ మాట్లాడండి.
సార్ ఇక్కడ ప్రకాశమైన మేఘం అంటే దేవుని మహిమ సార్, దేవుని మహిమ చూసి వాళ్ళు భయపడ్డట్టు నేను అనుకుంటున్నాను సార్. వాయిస్ గురించి
ప్రకాశమానమైన మేఘం, ఆ మేఘాన్ని చూసి వారు భయపడ్డారు తప్ప స్వరాన్ని కాదు అని అంటారు. కానీ ఈ మాట విని అని కదా ఉంది ఇక్కడ శ్రీను, వాళ్ళు మాట విని బోర్ల పడి విక్కిలి భయపడగా మేఘాన్ని చూసి అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడ్డ కనెక్టివిటీ మాత్రం మాట విని అని కదా.
మత్తయి 3:17 మాత్రం అక్కడ కూడా అదే మాట చెప్తారు కదా సార్, అక్కడ భయపడలేదు ఇక్కడ భయపడారంటే అక్కడ మహిమ లేదు కనిపించలేదు సార్, ఇక్కడ మహిమ కనిపించింది సార్ అందుకని.
ఓకే, మత్తయి సువార్తలో అయితే మేఘం కనబడలేదు, ఆకాశం తెరవబడి పౌరుని దిగి రావటం మాత్రం చూస్తాం. ఇక్కడైతే మేఘం దిగి వచ్చింది కదా, మేఘానికి భయపడ్డారు అంటాడు శ్రీను. ఓకే, ఆలోచన బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? ఇంకో సిస్టర్ అన్మ్యూట్ అయ్యారు.
సార్ లూకాసువార్త 35:15 కూడా
చాలా చాలా స్లోలో ఉంది, వాయిస్ స్లోలో ఉంది అమ్మ, వాయిస్ స్లోలో ఉంది.
సార్ ప్రైజ్ ది లార్డ్ సార్.
భారతి గారు,
లూకాసువార్త 9:35 కూడా ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను, ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రం ఎగిపోయాను, వారు మేఘంలో ప్రవేశించినట్టు ఉంది సార్ 34:34. మేఘంలో ప్రవేశించడం వల్ల వారు భయపడ్డారు, ఆ సమయంలో దేవుని చూసిన వారు నిశ్చయంగా చనిపోతాము అని అనే వాళ్ళకు ఒక నమ్మకం కూడా ఉండేదని అనుకుంటా.
ఓకే, అక్కడ లూకాసువార్తలో మేఘంలో ప్రవేశించారు, బాగుందమ్మా మీ ఆలోచన. 35:35 మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యుడు భయపడేది, అక్కడ మేఘాన్ని బట్టి అది భయపడ్డారు. నిర్గమకాండ 20:1 అలాగుందని దాన్ని కూడా కోట్ చేశారు. ఎవరు కోట్ చేశారు? శామ్యూయేలు అంటాడు 20:19 నువ్వు మాతో మాట్లాడు మేము విందుము, దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోదుము. వారు స్వరానికి భయపడే సందర్భం ఉంది, ఆ మేఘానికి భయపడే సందర్భం ఉంది, కాబట్టి ఇదేదో కొత్త అనుభవం, కాంట్రడిక్షన్ ఏమి కాదు అని మాట్లాడుతున్నారు. ఓకే, పుష్పవేణి గారు అంటారు, దేవుని స్వరానుకుండే శక్తి మరియు మహత్తును భరించలేక వారు భయపడ్డారు అని మాట్లాడుతున్నారు. ఏమన్నా రమా సిస్టర్కి ఏమైనా క్లారిటీ వచ్చిందా?
ఓకే సార్.
సందీప్ ఏమంటాడంటే, ముందు శబ్దంకి భయపడ్డారు, శబ్దం తర్వాత మాట వచ్చింది అని అంటున్నారు. ఒక శబ్దం వచ్చింది ఈయన మాట వినడని. సరే అమ్మా, ఓకే అన్న, ముందుకెళ్దాం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? 6, 7, 8 వచ్చిన ఏ ప్రశ్న లేకపోతే ముందుకెళ్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం కూడా యేసుమణి గారు కోట్ చేశారు, విజయ్ తను కోట్ చేశాడు. అక్కడ చూడగానే, దర్శనం చూడగానే ఇందాక సిస్టర్ కూడా అన్నారు, దర్శనం చూసిన ప్రతిసారి బోర్లు పడ్డారు. ఇక్కడ మేఘాన్ని చూసినప్పుడు భయపడిన సందర్భాలు ఉన్నాయి, స్వరానికి భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇదేమి కొత్తగా రాయబడిందో, కాంట్రడిక్షన్ కాదు, మతీ సువార్తలు అలా లేదు, ఇక్కడ ఎలా ఎందుకుంది అన్న మాట దగ్గర అక్కడికంటే ఇక్కడ గంభీరంగా కనిపించుంటుంది. వారేమి మేఘంలో ప్రవేశించలేదు, ఇక్కడైతే మేఘంలో ప్రవేశించారు కదా అని ఆలోచిస్తా ఉన్నాం. బాగుంది మీ ఆలోచన. ఇంకేమన్నా మాట్లాడతారా 6, 7 వచ్చిన నుంచి? ఏం మాట్లాడరు, అట్లాగే వింటారు. సరే,
యోహాన్, అదే యోహాన్ గారు ఎందుకు భయపడలేదు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అని కూడా అంటాడు, అడిగారనా? అయితే యోహాన్ గారికి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని అంటే, ఆత్మ ఎవరి మీద అయితే పౌరం వలె ఉంటుందో ఆయనే దేవుని కుమారుడు అని ఇన్ఫర్మేషన్ ఆయనకుంది. కాబట్టి ఆయనకి ఏమి అది సడన్ గా జరగలేదు కాబట్టి బేబీ బహుశా అందుకే భయపడలేదేమో. వీళ్ళకి అనుకోకుండా సడన్ గా జరిగేసరికి భయపడ్డారేమో. అది కూడా దేవుడు మాట్లాడుతున్నారంటే మేము చచ్చిపోతామని భయపడ్డారేమో అని కూడా నాకు అనిపించింది.
ఆయనకి ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది కాబట్టి భయపడలేదు అని అంటున్నారు. ఖచ్చితంగా డిఫరెంట్, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వాళ్ళేమి ట్రాన్స్ఫిగరేషన్ ఏమి చూడలేదు, వారేమి మేఘాన్ని చూడలేదు, వారేమి మేఘంలో ప్రవేశించలేదు. ఆ సందర్భంలో నుంచి తీసుకొచ్చి మాట్లాడడం సరైనది కాదు, అది సరిపోద్ది, అతని నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. 5వ, అది మనం చూసేసాం, 5వ వచనం నుంచి శామ్యేలు పదే పదే అడుగుతా ఉన్నాడు. 5వ వచనం దాటి ముందుకెళ్ళాం కదా, మమ్మల్ని వదిలేస్తా ఉండి వస్తా ఉండి వదులుతాల, మళ్ళీ నాకు పర్సనల్ గా మార్క్ చేసి పెడతాడు. ఆయన ఏమంటాడంటే, దీని యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు కదా, దీని యందు ఆయన ఆనందిస్తున్నట్లు ఆయన అడుగుతున్నాడు. సిలువ మరణం గురించి ఈ మాట మాట్లాడుతున్నారా, అన్ని విషయాల్లోనూ ఈ మాట మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాడు ఆయన. సిలువ మరణం గురించా, ప్రతి విషయంలో తండ్రికి లోబడ్డంలోనా? 5వ వచనం ఎవరిది? అచ్చయ్య, ఈ ఒక్క మాట మీద ఏమైనా నువ్వు మాట్లాడితే మాట్లాడు.
సర్ప్రైజ్ సార్.
అచ్చయ్య ప్రైజ్ కదా
సార్. అన్ని విషయంలో సార్ ఆయన ఎందు మొదటి నుంచి కూడా ఎలాంటి కళంకమైనను ఎలాంటి తప్పైనను లేదు. ఆయన ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడుతూ మనుషుల వల్ల తప్పు చేసిన వాడు కాదు కాబట్టి ప్రతి విషయంలో లోబడుతూ వచ్చాడు కాబట్టి ఏకైక దేవుడు ప్లస్ నా ప్రియకుమారుడు నా రక్తంతో కొనబడ్డాడు కాబట్టి ఆయన ఎందు కంపల్సరీగా నేను ఆనందించున్నానని ఒక క్లారిటీ అనేది వాళ్ళకి అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం సార్. ప్రజలు సార్
అన్ని విషయాల్లో లోబడ్డాన్ని బట్టి అని అంటాడు. మనం నువ్వు అడుగుతున్న ప్రశ్నల్లో, సామ్యులు అడుగుతున్న ప్రశ్నల్లోనే సమాధానం ఉంది.
ఈ సందర్భంలో చూస్తే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా మరణ పొందు దాని గురించి కోట్ చేసినట్టే ఉన్నాను. పైన కూడా నిర్గమం గురించి మాట్లాడుకున్నారు కాబట్టి ఈ సందర్భంలో చూస్తే ఆయన మరణం గురించి అని నేను స్టడీ చేశాను.
ఈ సందర్భంలో మరణం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి యేసయ్య మరణాన్ని బట్టి మాత్రమే తండ్రి ఆనందిస్తున్నాడు. మిగతా జీవితం ఎలాగున్నా సరే తండ్రికి అయిష్టమైన జీవితం ఉంది, కానీ ఈ ఒక్క విషయంలోనే లోబడ్డాడు కాబట్టి ఆనందిస్తున్నాడు అన్నట్టు తీసుకోవాలంటారు సుసన్న, అంతేనమ్మా?
లేదన్నా, లేదన్నా, ఈ సందర్భంలో చూస్తే అక్కడ పైన నిర్గమం గురించి పర్టికులర్ గా వాళ్ళు సంభాషణ,
ఆయన ప్రశ్నలో ఈ సందర్భంలో నుంచి అని లేదు. పైగా ఆ ప్రశ్నల్లో తెలిసిన విషయం సిలువ మరణం గురించి సంతోషిస్తున్నాడా, ప్రతి విషయంలో తండ్రికి లోబడ్డంలోనా అని అడిగాడు. ఇప్పుడు ప్రతి విషయంలో కాదు అందామా?
లేదన్నా, నేను రెండో దాని గురించి మాట్లాడలేను. సిలువ మరణం గురించి సంతోషిస్తున్నారు అన్నదానికి,
సిలువ మరణం గురించి సంతోషిస్తున్నాడు అన్నది నిర్గమనం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో అది మన మనసులో పెట్టుకుని అది తండ్రికి సంతోషం కలిగిస్తుంది అని ఆలోచించడం కూడా బాగుంది. కానీ ప్రతి విషయంలోనూ అంటే అన్ని విషయాల్లోనూ ఎక్కడ ఆ తండ్రికి అవిధేయత చూపించడం మనం చూడలేము.
అవునన్నా, అన్ని విషయాలను బట్టి అది కూడా కలిసి ఓకే
ముందుకెళ్దాం మరి. ప్రతి విషయాన్ని బట్టి అన్నారు. కొంతమంది కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అందుకే మీరు అడుగుతున్న ప్రశ్నలు నేను గతంలో మీకు చెప్పాను, అలా చెప్తున్నాను. ప్రతి దానికి చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టి ఇదేంటి ఇదేంటి అని అడుగుతా ఉంటే పనులు అవ్వవు. మీరు యాడ్ చేయండి, మీరు యాడ్ చేయొచ్చు. సోర్సెస్ ఉన్నాయి, ఇట్లా తీసుకొచ్చు ఇట్లా తీసుకొచ్చు అని మీరు ఆలోచిస్తా ఉంటే బాగుంటుంది. తెలిసిన విషయానికి మీరు క్వశ్చన్ మార్కులు పెడతా ఉంటే పని అడవు. ఎజ్రా అంటాడు దేవుని మరణ పునరుద్ధానం గురించి అన్నారు ఏందో. రాజా రమేష్ అంటాడు ఈయన మాట వినుడి అని దేవుడు ఆజ్ఞాపించడం ద్వారా యేసుక్రీస్తు బోధనలే అంతిమమైనవి మరియు ఆయన మాటలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనను అనుసరించాలని సూచిస్తున్నారు. బాగుంది, ఈయన మాట వినుడి, ఈయన మాట కూడా వినండి, ఏలియా మాట వినండి, మోషే మాట వినండి కాదు, ధర్మశాస్త్రం కాదు, ప్రవక్తలు కాదు, యేసయ్య మాటే వినాలి అన్నారు. ఈయన మాట వినుడి అన్న మాట దగ్గర రాజా మాట్లాడుతున్నాడు. బాగుంది ఆలోచనలు. ఈయన మాట వినుడి అన్న మాట దగ్గర మనం ఈయనేందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి ఈ మాటలో మనం ఆలోచించగలుగుతున్నాం. రైట్, ముందుకెళ్దాం మరి. ఇంకా మీరు మాట్లాడేది ఏమీ లేదు, మీరు బాగానే ఆ చిన్న విషయాలు అక్కడ అర్థమవుతుంది అని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమిదో వచ్చిన మీద కూడా చాలా చక్కగా రమా సిస్టర్ మాట్లాడేది, యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు, వాళ్ళిద్దరు అదృశ్యమైపోయారు, యేసయ్య మాత్రమే నిలిచి ఉన్నాడు అని మనం ధర్మశాస్త్రము ప్రవక్తలు కాదు, యేసయ్య మాత్రమే ఆయన మాటే అన్న మాటలు మాట్లాడుతున్నాం. తర్వాత 9 వచ్చిన కెజియా సిస్టర్ మీ వాక్యంలో మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా? ఏం లేదు, కెజియా క్లారిటీతో ఉంది, తన ప్రశ్నలు అడిగితే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏమైనా 9 వచ్చిన మీద ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు మాట్లాడొచ్చండి. ప్రశ్నలే శ్రవంతి
ప్రైజ్డన్నా, దర్శనాన్ని ఎందుకు యేసు ప్రభు వారు చెప్పద్దు అని చెప్పి అంటున్నారన్నా? ఈ దర్శనము మీరు ఎవరితోనో చెప్పకుడిని యేసు వారికి ఆజ్ఞాపించను, ఎందుకు దర్శనాన్ని చెప్పద్దు అని చెప్పి అంటున్నారని ప్రశ్న అన్నా.
ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. కెజియా ఏమైనా శ్రవంతికి హెల్ప్ చేస్తావా?
పునరుద్ధానం లేకుండా పూర్తిగా అర్థం చేసుకోలేరని, అలాగే పూర్తిగా అర్థం చేసుకోలేరని చెప్పవద్దు అని చెప్పాడు సార్. ఒకవేళ వాళ్ళు రాజుగా చేస్తారని పునరుద్ధానం లేకుండా
పునరుద్ధానం లేకుండా పూర్తిగా అర్థం చేసుకోలేరా, ఏమర్థం చేసుకోలేరు?
యేసుప్రభు గురించి, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడని.
ఒకసారి ప్రశ్న రిపీట్ చేస్తావా కేదియా?
ప్రశ్న ఏంటో రిపీట్ చేస్తావు, శ్రవంతి ఏం అడిగిందో నీకేమైనా అర్థమైతే ఒకసారి మళ్ళీ ప్రశ్న చెప్పు.
ఆ దర్శనాన్ని ఎవరితో చెప్పవద్దు అని అన్నాడు.
దర్శనాన్ని ఏసే ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు?
దర్శనం అంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి సార్, పునరుత్థానం గురించి.
ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? కేజీఆర్ ఏదో మాట్లాడుతుంది, నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. మీకేమైనా అర్థమైనా మాట్లాడండి, వేరే మాట్లాడినా మాట్లాడు. మా ప్రదీప్ గారు ఉద్యమం వచ్చింది
చెప్పండి. ముందరే తెలుసుకుంటే గనక ఇది అంటే యేసుప్రభు వారి గురించి ఇది జ్ఞానులు ముందరే చెప్పడం వలన రామాలో చిన్న బిడ్డల్ని ముందరే చంపేస్తారు కదా సార్, అట్లానే ఈ ఇది ముందరే తెలుసుకుంటే ఆయనకి మరి ఆయన శిష్యులకు కూడా ప్రమాదం ఉంటుందేమో అనని అనుకుంటున్నాను సార్. లేఖనాలు నెరవేర్చబడవేమో అని ఎవరితో చెప్పవద్దని యేసుప్రభు వారు ఆజ్ఞాపించారు అనుకుంటున్నాను సార్.
లేఖనాలు నెరవేర్చబడవ అంటే ఏం జరగవు, ఏం జరగాలి? మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళని రామాలో అంగలార్పు వాళ్ళని చంపేశారు. ఇప్పుడు ఈ దర్శనం అంటే యేసయ్య మనిషి కాదు, యేసయ్య దైవ కుమారుడు, మేము ఈ దర్శనాన్ని చూసాము అని చెప్పగానే దైవ కుమారుని చంపేస్తారు అన మీ భావన?
అవును సార్. లేఖన నెరవేర్చబడవేమో అని లేఖనాల ప్రకారం ప్రభు వారు చనిపోవాలి కాబట్టి లేఖనాలు నెరవేర్చబడవేమో అని చెప్పేసి అంటే శిలువ మరణం జరగదేమో అని చెప్పేసి అని ప్రభు వారు ఎవరికి చెప్పద్దు అని ఆజ్ఞాపించారని నేను అనుకుంటున్నాను.
మీరు రెండు కాంట్రడిక్షన్స్ మాట్లాడుతున్నారు. ఒకటేమో చంపేస్తారు అంటున్నారు, రెండేమో చనిపోవాలన్న లేఖనం నెరవేరకుండా ఉంటదేమో అంటున్నారు. చనిపోతే లేఖనం నెరవేరుతుంది, మరి చంపేస్తే లేఖనం నెరవేరుతుంది. మీరు ఆ మాట అంటున్నారు, ఈ మాట
సార్? ప్రైజ్లెస్ సార్. అంటే సిలువ మరణం జరగదేమో అనని, అంటే సిలువ మరణం జరగదేమో అనని సార్.
ముందు మాట చంపేస్తారన్న మాట వెనక్కి తీసుకున్నారు
అంటే రెండు రెండు సార్, రెండు కారణాలు అనుకుంటున్నాను సార్.
రెండు కారణాలు కాంట్రడిక్షన్స్. సరే మీట్ లో పెట్టుకోండి. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? ఎందుకు చెప్పొద్దు అన్నాడు శ్యాముల.
పైన మోషే ఏలియలు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిర్గమం గురించి మాట్లాడారు సార్. అయితే ఆ విషయము బయట ప్రచురం చేస్తే శిలువ మరణానికి ఆయన త్యాగానికి అడ్డుగా రాజకీయ శక్తులు ఉపయోగించి అడ్డుపడతారు, ఆ కార్యం జరగాలి తగిన సమయంలో అన్న విధంగా చెప్పొద్దు అన్నారని నేను అనుకుంటున్నాను.
బాగుంది. సాధారణంగా మనం అర్థం చేసుకునే మాట ఏంటంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే నిర్గమనం కోసం, అంటే శిలువ మరణం కోసం. ఆయన దేవుడు అని తెలియక వాళ్ళు శిలువ వేశారు. దేవుడు అని తెలిసి శిలువ వేయలేదు, వాళ్ళు తెలియక చేశారు. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని చెబితే శిలువ మరణం జరగదు, కాబట్టి ఆయన చెప్పొద్దు అన్నాడు. మృతుల్లో నుంచి లేచి వరకు అన్న తర్వాత, ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఆయన దేవుడు, ఆ యేసే క్రీస్తు అని వాళ్ళు చెప్పారు. ముందు చెప్పితే శిలువ మరణం జరగదు కాబట్టి అని అంటున్నారు. అందులో చాట్ బాక్స్ లో కూడా దీవెన దైవ ప్రసాద్, దేవుడు అని తెలిస్తే చంపరు సార్, అందుకోసం చెప్పొద్దు అన్నాడు. బాలస్వామి, ఆయన పునరుద్ధానం జరిగితే తన మహిమ అందరికీ తెలిసి అక్కడ జరిగిన విషయం కూడా అభ్యంతరం లేకుండా నమ్ముతారని అర్థం కాల బాలస్వామి ఏది పెట్ట. సువిశేషం గారు, ఆయన గురించి ప్రకటించవలసిన సమయం ఇంకా రాలేదు అన్నారు. నాగలక్ష్మి జగన్మోహన్ గారు ఈ సత్యం ప్రకటించే సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు కాబట్టి ప్రకటించొద్దు అన్నాడు అని అంటున్నారు. తర్వాత మోషే గారు, మోషే సానకాపల్లి, సిలువ మరణముకు ఆటంకం కలుగుతుందని చెప్పొద్దు అన్నారు. ఓకే. సుధాకర్ హెడ్ కాన్స్టేబుల్, ఈ దర్శనం చెబితే వారు యేసు నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోరా. సరే అండి, ఏమైనా ప్రశ్న అడిగిన వాళ్ళకి సమాధానం వచ్చిందా?
వచ్చింది సార్.
అమ్మన్నారు తొమ్మిదో వచనంలో ఇంకేమైనా మాట్లాడేది ఉందా? ఇంకేం లేదు అని భావిస్తా ఉన్నా.
ఒకటి కలపాలనుకుంటున్నానా, యేసుప్రభు వారు దేవుడు అన్న సంగతి వీళ్ళు కనుక ముగ్గురు కనుక వెళ్ళి బయట చెప్తే, ఒకటి ఆయనని సిలువ వేసి చంపరు, యావత్ మానవాళికి రావాల్సిన విమోచన రాదు, ప్లస్ ఆయన బలవంతంగా రాజ్యం చేసేవాళ్ళన్న, ఎందుకంటే 5,000 మందికి ఆయన రొట్టెలు పెట్టినప్పుడే వాళ్ళందరూ కలిసి వేసేని బలవంతంగా రాజ్యం చేద్దామని ట్రై చేసినారు. అట్లాంటిది ఈయన దేవుడు అన్న సంగతి తెలిస్తే ఖచ్చితంగా బలవంతంగా రాజుని చేసేవాళ్ళు, మేబీ అందుకని ప్రభు వద్దన్నారు అని కూడా నాకు అనిపించింది. ఈ రెండు కారణాలు అనుకుంటానన్నా.
బాగుంది. ఒకటి సిలువకి ఎక్కనివ్వరు, రెండు సింహాసనం వేస్తారు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే లోకానికి రక్షణ కార్యం జరగదు, కాబట్టి ఆయన సింహాసనాన్ని కోరుకోలేదు, సిలువను కోరుకుంటున్నాడు కాబట్టి చెప్పొద్దంటున్నాడు అని కృప అంటుంది. ఆలోచన బాగుంది. నెక్స్ట్ వచనానికి వెళ్దామండి. 10వ వచనం, భారతీయ గారు, మీ వచనంలో మీరు మాట్లాడేది ఏమైనా ఉందమ్మా? ఏమీ ప్రశ్నలు లేవు, చాలా క్లారిటీతో ఉన్నాను, ఏం అడిగినా చెప్పేస్తాను అంటున్నారు భారతి గారు. మిగతా వాళ్ళు ఏమైనా స్టడీ ప్రశ్నలుంటే మీరు మాట్లాడచ్చు. స్టడీ ఏమైనా ప్రశ్నలున్నాయా? లక్ష్మీనారాయణ గారు
సార్, ఇక్కడ 10వ వచనంలో ఏలియా ముందుగా రావటాను అంటే ఏంటి సార్? అది దాని అర్థం ఏంటి అడుగుతున్నాను సార్.
సోదరి భారతి గారికి ప్రశ్న, వాళ్ళు ఏమంటున్నారంటే, లక్ష్మీనారాయణ గారు అంటున్నారు ఏలియా ముందుగా రావాలి అన్నది అర్థం కాలేదు దానికి, మీరేమన్నా మాట్లాడితే బాగుంటది.
ఏలియా గారు ముందు వస్తారని మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రస్తావించబడింది సార్. అంటే మలాకి చివరి ప్రవక్త, తరువాత 400 సంవత్సరాల వరకు ఒక సైలెన్స్ పీరియడ్ అనేది ఉంది, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును అనే ప్రవచనాన్ని వారు శిష్యులు అక్కడ గుర్తు చేసుకుంటున్నారు సార్. ముందుగా ఏలియా వస్తారు కదా.
బాగుంది. మలాకి గ్రంథంలో ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం వాళ్ళు అడుగుతున్నారు అని అంటున్నారు. లక్ష్మీనారాయణ గారు, మీకన్నా అర్థమైందా?
అర్థమైంది సార్.
యా, చాలా సంతోషం. ఇంకేమన్నా మాట్లాడతారా
సార్? వందనాలు సార్.
వందనాలు శ్యామ్.
Luke 1:17 బట్టి చూస్తే సార్, ఇక్కడ ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక అని అన్నారు సార్. అయితే ఏలియా ఇదివరకే వచ్చెను అన్న మాట ఇక్కడ ఆయన యొక్క ఆత్మశక్తి కలిగి వచ్చారని. సార్
ఎవరు వచ్చారు ఆత్మశక్తి కలిగి?
అంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు యోహానికి వచ్చినది సార్.
యోహాను కోసం ఈ మాట రాయబడింది అని మాట్లాడుతున్నారు అంతేనమ్మా శ్యామల?
అవును సార్.
ఆ ఏలియా ముందుగా రావాలన్న ప్రవచనం మలాకి గ్రంథంలో ఉంది, ఆ ప్రవచనం నెరవేర్పే అదే లూకాసు వార్త మధురాధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను కోసం రాయబడింది, యోహాను ఏసయ్య కంటే ముందు వచ్చాడు, ఆ ప్రవచనం నెరవేరింది అని శ్యామల అంటారు. బాగుంది నీ ఆలోచన.
ఏ
సుసన్న,
అన్న అప్పటి వరకు శిష్యులకి యోహానే ఆ ప్రవచనం నెరవేర్చుకొని గ్రహించలేదన్నా, అప్పుడు గ్రహించారు 13వ వచనం చివరిలో చూస్తే. అయితే పైన ఏమో వారు ఏలియాని చూసారన్నా, ఈయన క్రీస్తు, ఈయన మెస్సయ్య అని అంతకు ముందు అధ్యాయంలో వారికి తెలిసింది. అదేంటి, ముందు ఏలియా రావాలి కదా, ముందు నువ్వు వచ్చావు, ఇప్పుడేమో ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు కదా, ఏంటన్న గందరగోళంలో ఉండి ఆ ప్రశ్న అడిగారేమో అని.
బాగుంది, చాలా చక్కటి అబ్జర్వేషన్. పైన ఏమో పరలోక దర్శనాన్ని పట్టుకొని ఈయన దేవుని కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అన్న మాట దగ్గర వాళ్ళకి అర్థమయ్యి సాగిలు పడ్డారు. ఆయన్ని ప్రభువుగా, క్రీస్తుగా గుర్తించగలిగారు. అయితే వెంటనే వాళ్ళకి వచ్చిన ప్రశ్న, మరి ఏలియా వచ్చిన తర్వాత కదా ప్రభు రావాలి, ఏలియా వచ్చిన తర్వాత కదా ఈయన రావాలి, మరి ముందు ఏలియా రావాలి కదా, వెనకాల వచ్చాడేంటి ఏలియా, పైగా ఆయనకు మళ్ళీ వెళ్ళిపోయాడేంటి అన్న ప్రశ్నకు, ఆ ఏలియా కూడా వచ్చేసాడు, యోహాన్ వచ్చాడు అని క్లారిటీ యేసుప్రభు ఇచ్చినట్టుగా. కాబట్టి ప్రవచనాల నెరవేర్పులో తన ఈ దైవత్వం ముందుగా రావాల్సిన ఏలియా విషయంలో కూడా అప్రూవ్ అవుతున్నట్టుగా సోదరి సుసన్న మాట్లాడుతా ఉన్నారు. బాగుందమ్మ నీ ఆలోచన. ఇక్కడ సజీవ వాహిని కామెంటరీలో కూడా ఈ పాయింట్ మాట్లాడారండి, ఇది చాలా చక్కగా అనిపించింది. వారు రైట్ ఇక్కడ 9వ వచనంలో ఎందుకు చెప్పొద్దు అన్నాడు అన్న మాట దగ్గర అందరు కాపీ కూడా చెప్పింది ఏంటంటే, ప్రకటించవలసిన సమయం ఇంకా రాలేదని. మేము కాస్త ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, సిలువ ఎక్కనెవరు సింహాసనం వేస్తారు అని. బాగుంది, మీరు చదువుతున్నారైతే కామెంటరీ బాగుంది. 10వ వచనంలో మనం ముందుగా ఏలియా రావాలి అన్న మాట దగ్గర మలాఖీ 4:5-6 ఆధారం చేసుకుని ఉంది. ఏసే అభిషక్తుడని శిష్యులు నమ్మారు, గాని ఆయన దారిని సిద్ధపరిచేందుకు ఏలియా ఎందుకు రాలేదో వారికి అర్థం కాలేదు. కాబట్టి ఈయన అభిషక్తుడు, క్రీస్తు అయితే, మెస్సయ్య అయితే ఏలియా రావాలి కదా ముందు. అవును, యోహాను వచ్చాడు, ఆయనే ఏలియా అని మాట్లాడుతున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు దైవత్వానికి మరొక ఆధారంగా ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్, ముందుకెళ్దాం. మరి ఇంకేమైనా 11, 12 మన ముందున్నాయి. 11, 12 వచనాలకు వెళ్తా ఉన్నాను. ఒకసారి మిగతా లేదో మాట్లాడుతున్నారు ఇక్కడ చాట్ బాక్స్ లో. మత్తయి 11:14 సోదరి కోట్ చేశారు కన్నుల టీచర్స్ నుంచి. 11:14లో యోహానే ఏలియా అని ప్రభు మాట్లాడుతున్నారు. తర్వాత శరత్ అంటాడు, దేవుని వాక్య ప్రకారం కొన్నిసార్లు ప్రవచనాలు అక్షరార్థంగా కాకుండా ఆత్మ సంబంధంగా అన్నాడు. అక్షరార్థం అంటే నిజంగా ఏలియా రావడం కాదు, ఏలియాను పోలినవాడు, ఏలియా వంటి శక్తితో యోహాన్ రావడం అని మాట్లాడుతున్నారు. సుధాకర్ అంటాడు, యోహాను ఏలియా ఆత్మలో వచ్చినవాడు, యోహాను అరణ్యంలో బోధించాడు, పశ్చాత్తాపం ప్రకటించాడు, ప్రజలను సిద్ధం చేశాడు. బాగుంది, మీ ఆలోచన బాగుంది. తర్వాత 11:12 స్రవంతి, మీ వచనాల్లో మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా? 11:12 వచన
ఏం లేదన్నా, ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి.
ఓ, ప్రశ్నలు ఏమన్నా ఉంటే తను చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 11:12 వచనాలు స్రవంతి, ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడవచ్చు, స్రవంతి సిద్ధంగా ఉన్నారు. ప్రశ్నలు కానీ మీరు యాడ్ చేసే విషయాలు కానీ యాడ్ చేయొచ్చు. అచ్చయ్య
సార్, వారు అతన్ని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఏళ్ళు చేసిరి అనగా ఏం చేశారనేది ఒక కొంచెం క్లారిటీ ఇస్తారు సార్.
ఈ వచనం మీద అడుగుతున్నారు, మాట్లాడతావా
సార్? ప్రైజ్ లాడ్ సార్. తమకిష్టం వచ్చినట్టు చేశారు అని అంటే యోహాను గారు గుర్తుపట్టలే అంటే యోహాను గారు శ్రమలు అంటే యోహాను గారు ఏం చెప్పారు ప్రభు మార్గము సరళము చేయుడి అని చెప్పేసి అని చెప్పారు కదా సార్ అంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుందని ప్రభు యొక్క మార్గాన్ని తెలియజేస్తూ వచ్చారు కదా సార్ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు వారు అంటే యూదులైతేనేం పరిసయులు శాస్త్రులు అలాగా వారు అతన్ని గుర్తుపట్టలేక వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి అని అంటే యోహాను గారిని హేరోదు గారు శిరఛేదనం చేయడం మనం చూసాం కదా సార్ అలా అని అనుకుంటున్నాను సార్ నేను వారు తమకిష్టం అంటే యోహాను గారు చెప్పిన మార్గాన్ని వాళ్ళు యోహాను గారి యొక్క అంటే చెప్పిన బోధనలు వినలేదు
తల్లి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం చెప్పావో ముక్కుసూటిగా ఒక్క మాటలో చెప్పాలి నువ్వు అట్లా చెప్తా ఉంటే టైం అయిపోద్ది ఏమన్నా అర్థమైందా అక్షయ్ బ్రదర్ తనేమంటుందంటే ఆయన్ని చంపేశారు కదా తల తీసేశారు కదా దానికోసమే అంటున్నారు అక్షయ్ అంతే ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆయన్ని ఏమన్నారు దెయ్యం పట్టినోడు అని కూడా అన్నారు ఆయన తల తీసేశారు కాబట్టి ఆయన్ని ఏమి హానర్ చేయలేదు అని తను మాట్లాడుతుంది ఇంకేమన్నా మాట్లాడతారా ఏమన్నా 11-12 వచనాలు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడతారా ఇక్కడ చిట్టమ్మ గారు ఏమంటున్నారంటే ప్రవచనాల నెరవేర్పు యోహాను ఏలియాగా రావాల్సిన యోహాను ఆయన్ని ఇలా చేశారు ప్రవచనాల నెరవేర్పు మెస్సయ్య ఆయన్ని ఎలా చేస్తారు మనుష్య కుమారుడు కూడా అలాగే ఈ సమాజం మనుష్య కుమారుని కూడా అలాగే చేయబోతుంది యోహాను అలాగే చేశారు యేసయ్యను కూడా అలాగే చేయబోతుంది అని ఆయన చెప్తున్నాడు ఏమన్నా స్రవంతి నువ్వు ఇక్కడ మాట్లాడాలి 11 వచ్చిన ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టిందన్న మాట నిజమే సమస్తమును చక్క పెట్టిన ఏలియా చక్క పెడతాడు ఈ మాట నీకు ఎట్లా అర్థమైంది అమ్మా ప్రైజ్ లార్డ్
సమస్తం చక్క పెట్టేది అని అంటే తిరిగి సరిచేసుకోవడం అని అనుకుంటున్నా
తిరిగి సరి చేసుకోవడం తిరిగి సరి చేసుకోవడం అంటే ఎవరు సరి చేసుకోవాలి ఏం
పాపం నుండి పాప అంటే మన హృదయాలని ఒకవేళ పాప స్థితిలో ఉంటే సార్ పాపం నుంచి నీతిలోనికి రావడం తిరుగుబాటు హృదయాలను కలిగి ఉంటే విధేయత కలిగి ఉండడం
ఏమన్నా కొంచెం వాక్యం కోట్ చేస్తే బాగుంటది కదా నీ ఆలోచన బాగుంది
చేస్తాను సార్
తర్వాత స్రవంతికే మరొక ప్రశ్న ఏమన్నారంటే శైలజ సుదర్శన్ గారు అంటారు యోహాను నేను ఏలియాను కాదు అన్నారు కదా అని అడుగుతున్నారు ఆ మాట మీద ఏమన్నా స్పందిస్తావా
మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సార్ యేసు ప్రభు వారే చెప్పారు కదా సార్
ఏం చేశారు
చదువుతున్నాను రిఫరెన్స్ ఇందాక మీరు చెప్పారు కదా సార్ నేను 11వ అధ్యాయము 14 ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అని చెప్పి చెప్పారు కదా సార్
ఓకే ఏమంటావు మరి ఏలియామో నేను కాదన్నాడు కదా అది ప్రశ్న మనం దీని ఏమో ఈ వాక్యం యోహాను 11:14 వాడు అంటే ఏం అర్థం చేసుకోమంటావు
యేసు ప్రభువారు
మీ వాయిస్ కట్ అయిపోయిందమ్మా సౌందర్య ఎన్టీఆర్ తిరువురు అసలు ఎప్పటికైనా ఏలియా వచ్చాడా రాలేదా ఎదురు చెప్పండి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి అంటుంది ఆవిడ
సార్ సమస్తమును చక్కబద్దంటే ఆ ముందుగా యోహాన్ వచ్చి ప్రజల మనస్సును ఏసే వైపు తిప్పడం అని నేను అనుకుంటున్నాను సార్. ఆయన
మాట్లాడుతున్నారు అంటే యోహాన్ వచ్చి ప్రజలను ఏసే వైపు తిప్పారు, ఏసైన ప్రజలందరూ అంగీకరించారు, అందరూ మారుమనసు పొందేశారు, అందరూ పశ్చాత్తాపం పొందేశారు అంటున్నారు, అంతేనమ్మా?
అవును సార్.
స్టడీ టీమ్ ఇంకేమైనా ఈ రెండు ప్రశ్నలు మాట్లాడితే బాగుంటది. ఒకటి ఏలియా కాదు అని అన్నాడు కదా యోహాను, అదొక ప్రశ్న ఉంది. రెండు, ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కపెట్టును అన్న మాట నిజమే అన్నారు, ఆ మాట అర్థం ఏంటి? ఏమైనా మాట్లాడతారా? శ్రవంతి చక్కగా మాట్లాడింది, మిగతా మాట్లాడితే ఇంకా క్లారిటీకి వస్తాం.
ఏలియా ఆత్మతోను శక్తితోను వచ్చారు.
వాయిస్ లోలో ఉంది అమ్మా, భారతి గారు వాయిస్ లోలో ఉంది.
ఏలియా గారు ఆత్మతోను శక్తితోను వచ్చారు తప్ప అదే శరీరంతో రాలేదు సార్.
ఓకే,
యోహాన్ గారు అందుకని కాదు అని చెప్పుకోండి వచ్చి
మళ్ళా వాయిస్ లోలో వెళ్ళింది.
ఏలియా ఆత్మ శక్తి అని ప్రస్తావించబడింది తప్ప శరీరం అని ప్రస్తావించబడలేదు కదా సార్.
లేదు, శరీరం కోసం ఓకే ప్రస్తావించబడలేదు.
యోహాన్ గారిది ఒకటే శరీరం అని కాదు కానీ ఏలియా గారి ఆత్మతోనూ శక్తితోనూ యోహాన్ గారు వచ్చారు అని చెప్తా.
ఓ అమ్మా, ఏలియా వచ్చినట్ట రానట్ట ఏంటో చెప్పండి అని చిట్టమ్మ అడుగుతుందమ్మా. నువ్వు చెప్పమ్మా.
ఏలియా గారు వచ్చినట్టే సార్, ఎందుకంటే దేవుడే స్వయంగా ఏలియా వచ్చిన్నారని చెప్పారు కదా సార్.
ఏసయ్య క్లారిటీ ఇచ్చాడు, అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. నేను ఏలియాను కాను అని యోహాను అన్న అన్ని ప్రశ్నలకు ఏసయ్య మాటలు సమాధానం. ఆయన మీకు మనసు ఉంటే రావలసిన ఏలియా ఇతడే అని ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఇక మీరు అందులో డౌట్లు లేవు కాబట్టి ఏలియా వచ్చేసాడు అని మనం చూడగలుగుతున్నాం. అనురాధ మత్తయి 17:12 నుంచి కూడా మాట్లాడుతున్నారు. రైట్, ముందుకెళ్దాం. ఏలియా వచ్చి సమస్తము చక్కపెట్టినన్న మాట మీద మాట్లాడతారా? స్టడీ టీం టైం అయిపోతుంది. చెప్పండి, ఒకరొకరు మాట్లాడండి. కృప మాట్లాడేది కానీ ముందు అలాగే అవకాశం ఏదో అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి
సార్. వందనాలు సార్. యోహాన్ సమస్తం పక్కబెట్టారు అంటే పరలోక రాజ్యం కొరకు మార్మనసు కొరకు ప్రకటించారు సార్, ఆయన కొరకు నిర్వహించిన పని చేశారు. అదే సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ నేను ఒక
ఒక్క నిమిషం, రెండు పాయింట్స్ అన్నా, ఏమన్నావు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయి. 2 పాయింట్స్ అమ్మా.
పర్లోక రాజ్యం సార్, పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించారు సార్.
మారు మనసు ప్రకటించారు, ఓకే. దానికోసం ఈ మాట రాయబడింది అంటావా? ఓకే
సార్. ప్రైజ్ లార్డ్ సార్. యోహాన్ సువార్త 17:18 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టినన్న మాటకి ఇది ఒక రిఫరెన్స్ లకు చెప్పచ్చు సార్, ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యేసు ప్రభు వారు వస్తారని చెప్తున్నారు యోహాను గారు. అదేవిధంగా కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారానే వస్తాయి అని చెప్పి యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు సార్. ఏలియా గారు సమస్తాన్ని చక్కపెడతారు అని చెప్పే మాటలు వినలేకపోయారు సార్.
ఈ సమస్తమును చక్క పెట్టిందన్న మాట ఏలియా కోసం కాదు, ఏసయ్య కోసం అంటావా?
అవును సార్.
ఓహో,
అంటే చెప్పారు కానీ వినలేకపోయారు అని నేను అనుకుంటున్నాను సార్. కింద వచనాలు,
కింద వచనాలు ఏముంది?
వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి, మనిషి కుమారుడు కూడా వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పు. సారీ సార్, పైన వచనానికి అన్వయించు.
పై వచనంలో కూడా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, అక్కడ అలా లేదు. ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టిందని బోధించలా, ఆయనే చక్క పెట్టును అన్న మాట ఉంది, అది ఏలియాకి సంబంధించింది. ఇంకొకరు ఎవరు బ్రదర్ అన్మ్యూట్ అయ్యారు, అక్షయ్ అనుకుంటా. అక్షయ శ్రీనా త్వరగా రెస్పాండ్ అవ్వండి
సార్. ప్రైజర్ సార్
ప్రైజర్ బ్రదర్ శ్రీను
సార్, ఏలియా వచ్చే సమస్తంలో చక్క పెట్టిన మాట నిజమేంటి సార్? అది ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి బాప్తిస్మ వ్యూహం సార్, అది లోక మూడవ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం దాకా ఉంది సార్. అది ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన మార్గం త్వరవర సరళము చేయుడి, ప్రతి పర్లము పోడ్చబడును, ప్రతి కొండవి మిట్టయు పర్లము చేయబడును, వంకర మార్గము తినని అవును, కడుగు మార్గంలో నున్నని ఒకను, సకల శరీరం దేవుని రక్షణకు చూతురు అని అరణ్యములు కేకలు వేస్తున్న ఒక నిశబ్దం అని ప్రవక్త యెషయా వాక్యమును గ్రంథం ముందు రాయబడినట్టు ఇది జరిగింది.
మరి జరిగిందా, అట్లాగే జరిగిందా, అన్ని అన్ని సెట్ అయిపోయా? ఆ కృప మాట్లాడతావా, నువ్వు ఇందాక అన్మ్యూట్ అయ్యావు.
యేసు ప్రభు వారికి ముందు యోహాను ఏలియా వచ్చి అన్ని సారాధన చేస్తారు, చక్క పెడతారు అని మలాకీలో చెప్పినమాట. అది యోహాను సువార్త 1:23. అలాగే ఇందాక బ్రదర్ చెప్పినట్టు లూకా సువార్త 1వ అధ్యాయంలో జాన్ గురించి ప్రవచనంగా మాట్లాడిన మాటలు చూస్తే అన్న, జాన్ ఏం చేస్తారు అనంటే పాపక్షమాపణ మీకు కావాలి అన్న గ్రహింపు వారికి తీసుకొస్తారు. అలాగే మనుషుల హృదయాలను దేవుడు తట్టుకు తిప్పుతారు. తర్వాత ఈయనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మెస్సయా, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల ఈయనే అని ప్రభుని పరిచయం చేస్తారు కాబట్టి ఆ మాటలు చెప్పారని నాకు అనిపిస్తుంది.
ఓకే అమ్మా, ఆయన చేయాల్సిన పని అన్ని సెటరేట్ చేయటం, అందుకోసమే ఆయన బోధ అర్థానే ఉంది. అలాగే అనేక మంది బాప్తిస్మ తీసుకున్నారు అని మనం మాట్లాడుతున్నాం. ముందుకెళ్దాం మరి, ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమి లేకపోతే త్వరగా ముందుకెళ్దాం. అనురాధ ఏలూరు తన అంటుంది, ప్రజల హృదయాలను దేవుని వైపు తిప్పటం అది నెరవేరింది అని అంటున్నారు. శిరీష శ్రీకాకులు, చక్కపరచడం అంటే పాపను దేవుని వైపునకు తిప్పటం. బాగుంది ఆలోచనలు. శామ్యుయేల్ అంటాడు, అపొస్తల కార్యాల గ్రంథం 13:30 పరిశైలును ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించిరి అని అంటున్నాడు. ఓకే, లూకా 1:17 అంటున్నారు. రైట్ రైట్ రైట్, ముందుకెళ్దాం మరి. చివరి వచనం 13వ వచనం, సుసన్న నీ వచనంలో నువ్వేమైనా మాట్లాడేది ఉందమ్మా? అలా మాట్లాడేసినట్టున్నా,
అయిపోయింది అమ్మ. పైన అన్ని వచనాలు కలిపి ఇక్కడ గుర్తించారనుకున్న.
ఓకే, ఒక్క మాటని కామెంట్ చెప్పేస్తే అయిపోద్ది. కామెంటరీలో ఇంకేముందంటే ఏసే మాత్రమే కనిపించాడు. 8వ వచనం, సూర్యోదయమైనప్పుడు నక్షత్రాలు కనిపించకుండా పోతాయి. మనం ఆయన ఒకసారి చూస్తే మరి ఎవరికైనా సరే అదే స్థానం ఇవ్వడం అసాధ్యం. ముగ్గురు కనిపించినా ఏసై మాత్రమే వాళ్ళకి కనిపిస్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, 10వ వచనం, ఆ ఏసీ అభిషిత్ర మనం మాట్లాడాం. 11వ వచనంలో మలాకి, 12వ వచనం మీద కూడా ఏం లేదు, 13 కామెంటరీ ఏం లేదు. రైట్, మనం ఆల్మోస్ట్ 13 వచనాల మీద వచ్చిన కూడా వచ్చిన మనం మాట్లాడుకోగలిగాం. ఎవరైనా కాంటెక్స్ట్ మాట్లాడతారా? కాంటెక్స్ట్ మాట్లాడితే తర్వాత మనం అప్లికేషన్స్కి వెళ్ళిపోవచ్చు. 17వ అధ్యాయం 1-13 వచనాలు కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా? స్టడీ టీమ్ మీకేమి కాంటెక్స్ట్ ఏమి అర్థం కాలేదా? టెక్స్ట్ మాట్లాడారు కాంటెక్స్ట్ మాట్లాడాలి. ఎస్ బ్రదర్,
సార్ కాంటెస్ట్ వచ్చేసి ఏసే శిష్యులు అయినటువంటి మోషే పేతురు యోహాను తీసుకుని కొండ మీదకి ఏసే రూపాంతరం పొందటం కాంటెస్ట్ సార్.
ఏసయ్య రూపాంతరం పొందిన సందర్భం అంటున్నాడు శ్రీను. బాగుంది, ఇంకొకరు మాట్లాడతారా కాంటెస్ట్? ఇంకొకరు మాట్లాడతారా?
యేసుప్రభు వారు యోహాన్ని పేతుర్ని యాకోబుని తీసుకుని కొండ మీదకి వెళ్లి అక్కడ రూపాంతరం అయ్యి ఆయన ఆయన చూపించుకున్నారు. ఆ సందర్భంలో చెప్పబడిన మాటలను
యేసయ్య దేవుని కుమారుడుగా బయలుపరుచుకున్న సందర్భం, రూపాంతర కొండ మీద ఆయన రూపం చూపించడం అనే సందర్భం. బాగుంది, ఇట్లా రాసుకోవచ్చు. ఏసయ్య రూపాంతరం పొందిన సందర్భం అని రాసుకోవచ్చు, సరిపోద్ది. అప్లికేషన్స్ మాట్లాడాలి వరుసగా. మీరు 1వ వచనం నుంచి 13వ వచనాల మీద మనం 2 దినాల పాటు స్టడీ చేశాము. అందులో చాలా విషయాలు మనకు అర్థమవుతూ వచ్చాయి. మీరు అర్థమైనప్పుడు ఏ విషయాలు మార్చుకుందాం అనుకున్నారు, ఏ విషయాలు మీ జీవితానికి అన్వయించుకుంటున్నారు, అది మాట్లాడాలి. మొదటిగా శ్రీను మాట్లాడతావు అప్లికేషన్. అప్లికేషన్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీ అప్లికేషన్స్ కూడా రాయండి, వాటిని చదివి వినిపిస్తాను, అందరూ వాటి కోసం ప్రార్థన చేస్తారు. శ్రీను
సార్, ఈ లోకంలో భయం పడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడి వైపు చూస్తే ఆయన ఓదార్స్తాడని, అందుకని యేసయ్య వైపు చూడాలని అనుకుంటున్నాను సార్.
తీసుకున్నా శ్రీను, నీ అప్లికేషన్ కి ఏ వాక్యం ఆధారం?
7వ వచనం సార్.
7వ వచనం నుంచి తీసుకున్నావా? 7వ వచనంలో నుంచి ఏ మాట మీద తీసుకున్నావు? భయపడకూడదు అని చెప్పాడు కాబట్టి ఏ భయం వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రభు భయపడొద్దు అంటాడు, ఆయన వైపు చూస్తే భయం పోతుంది. నా తెలియదు, అడుగుతాను శ్రీను కొంచెం మాట్లాడాలి. ఏసయ్య ఆ పైన ఉన్న కొండ మీద ఉన్న యోహాను యాకోబు పేతుర్ని భయపడొద్దు అన్నాడు, అభయహస్తం ఇచ్చాడు. అంటే యాకోబుకి యోహానికి పేతురికి ఏమీ కష్టాలు బాధలు రాలేదనా నీ భావన?
వచ్చింది సార్ వాళ్ళు కష్టాలు, అంటే
మహిమ చూసి భయపడితే భయపడొద్దు అన్న మాట మీద కష్టాలు నష్టాల కోసం మాట్లాడావు కదా, తర్వాత వీళ్ళకి ఏమి కష్టాలు నష్టాలు రాలేదా, ఆయన భయపడొద్దు అన్నాడు కాబట్టి ఇంకా అవేమి లేకుండా చేశాడన్నా నీ భావన అడుగుతున్నా.
లేదు సార్, కష్టాలు వచ్చినా కూడా ఆయన ఓదార్స్తాడు, లేవనెత్తుతాడని ఏసీ లేవనెత్తాడు సార్. అలాగే మన కష్టాలు వస్తున్నా ఏసీ లేవనెత్తుతాడు.
బాగుంది, చాలా సార్లు బైబిల్లో భయపడకుడి అన్న మాట 365 రోజులు రాయబడింది, 65 సార్లు రాయబడింది. 365 రోజులు దేవుడు భయపడొద్దు అని అంటున్నాడు. భయపడొద్దు అని అంటే కష్టాలేమీ రాకుండా శ్రమలేమీ రాకుండా నేను తప్పించేస్తానని కాదు. యాకోబు చిరఛేదనం చేయబడ్డాడు, పేతురు తల కిందులుగా సిలు వేయబడ్డాడు, యోహాను పద్మాస దీపంలో పరవాసి అయిపోయాడు. ఆ పరిస్థితులన్నీ మార్చల, ఆ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవడానికి వాళ్ళు ధైర్యపరిచాడు అని మనం తీసుకుంటే బాగుంటది. కాబట్టి ఇప్పుడు చెప్పు, నీ అప్లికేషన్ చెప్పు, మళ్ళా చెప్పు.
సమస్యలు ఏమైనా వచ్చినా దేవుడే ధైర్యపరుస్తాడని దేవుని వైపు,
సమస్యలన్నింటిలోనూ ఏసే ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. బాగుంది రైట్. తర్వాత శ్యామల, నీ అప్లికేషన్.
అన్న వందనాలన్నా, కొన్నిసార్లు దేవుని మాట వినడం విఫలం అవుతున్నానన్నా, కాబట్టి ఇప్పుడు ఏదైనా దేవుని అందరూ సంతోషించి ఆయన మాట విని లోబడాలని నేను అప్లై చేసుకుంటున్నాను.
ఆయన మాట వినుడి అన్న మాట ఉంది కాబట్టి ఆయన మాట వింటాను అని తను తీసుకున్న అప్లికేషన్ శ్యామల. బాగుంది. లక్ష్మీనారాయణ గారు
సార్, ప్రైజ్ లార్డ్ సార్. సార్ 4వ వచనం నుంచి నేను అన్వయింపు తీసుకుంటాను సార్. పేతురు గారు మొత్తం, పేతురు గారు అంటారు కదా సార్, 3 పర్ణశాలలు కట్టిస్తానని, తర్వాత మళ్ళీ నీకు ఇష్టమైతేనే అని అంటారు సార్. అంటే అది పేతురు గారు ఫస్ట్ సొంత ఆలోచన ఉన్నప్పటికీ అలా కాకుండా దేవుడి చిత్త ప్రకారం చేయడమే నన్ను తను అప్పగించుకుంటారు సార్. అట్లాగా దేవుడి చిత్తానుసారంగా దేవుడి ఇష్టం వచ్చినట్టు చేయాలని నేను అన్వయించుకుంటున్నాను సార్.
బాగుంది, నా మాట కాదు నా ఆలోచన కాదు నీ చిత్తమే అని ఎట్లాగైతే పేతురు విజయం చూపించాడో దేవుని చిత్తానికి లోపడతా. బాగుంది లక్ష్మీ గారు అడిగారు, తర్వాత అక్షయ్య.
ప్రజలు సార్, నాకు ఈ ఒక వాక్యం కొంచెం ఇది అనిపించింది సార్. నాలుగో వచనంలో ఆయన పేతురు గారు దుడుకుగా మాట్లాడి ముందు ముందుగానే చెప్పినట్లుగా మనం అక్కడ చూసాం సార్. అంతకుముందు సందర్భంలో కూడా చెప్పారు అలాగ దుడుకుతనంగా కాకుండా కొంచెం ఆలోచన చేసి కష్టం కలిగినప్పుడే బైబిల్, కష్టం కలిగినప్పుడే ప్రార్థన అని కాకుండా నిరంతరం కొంచెం ఆయన్ని దృష్టి ఉంచినప్పుడు ప్రతి ఒక్క విషయం కూలంకషంగా అర్థమైద్ది అని తెలుసుకున్నాను సార్.
పేతుల్లాగా తొందర పడకూడదు అని అచ్చి అనుకుంటున్నాడు. బాగుంది అచ్చ. సుమా ప్రదీప్ గారు. అప్లికేషన్ చెప్పండి. డాక్టర్ గారు రాసి ఇవ్వాలేమో అప్లికేషన్ ఏం చెప్పాలి?
దేవుని మాట
వినండి. సుమా ప్రదీప్ గారు వాయిస్ కట్ ఇవ్వాలి చెప్పండి.
దేవుని మాట వినాలి.
దేవుని మాట వినాలి. ప్రదీప్ గారి మాట కంటే ఎక్కువగా దేవుని మాట వినాలి. బాగుందమ్మ. తర్వాత రమా సిస్టర్.
సార్ ప్రైజ్ లెడ్
సార్.
నేను ఫస్ట్ వచనం ప్రకారం తీసుకుంటున్నాను. పేతురు, యోహాను, యాకోబు దేవునికి ఎట్లా సమీపంగా ఉన్నారో నేను కూడా అట్లానే సమీపంగా ఉండాలని. 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ వాళ్ళు ముగ్గురే ప్రత్యేకింపబడి దేవునితో ఎట్లా ఉన్నారో నేను కూడా అట్లానే సమీపంగా ఉండాలని అన్వయించుకున్నాను సార్.
బాగుంది. యేసయ్యకి సమీపంగా అంటిపెట్టుకుని ఉండాలి అన్న అప్లికేషన్. బాగుంది. తర్వాత కెజియా.
ప్రైజ్ లార్డ్ సార్. ఐదో వచనం ప్రకారము యేసు ప్రభువుని గురించి తండ్రి చెప్పినట్టు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నట్లుగా దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలని అన్వయించుకుంటున్నాను.
అబ్బా, ఏసయ్యలాగా నేను కూడా మంచి సాక్ష్యం తండ్రి దగ్గర పొందుకోవాలి. నా ప్రియ కుమార్తె, నేను ఆనందిస్తున్నాను అని చెప్పాలి. బాగుంది, చాలా బాగుంది. భారతి గారు.
8వ వచనం ప్రకారం సార్, కన్నులెత్తి చూడగా ఏసయ్య తప్ప వేరే డెస్టినేషన్ ఏమి లేని జీవితంలో గుడ్ ఆర్ బ్యాడ్ ఆయన డెస్టినేషన్ అనేది.
మీ వాయిస్ లోలో ఉంటుంది, ఈ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా మీ అప్లికేషన్?
8వ వచనం సార్, ఏసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు అనే డెస్టినేషన్ సార్.
8వ వచనం ప్రకారంగా ఏసు తప్ప మరి ఎవరు కనపడలేదు, మరి నీ అప్లికేషన్ ఏంటమ్మా?
నేను అలాగే ఉండాలని సార్, ఆయన తప్ప,
ఆయన వైపు తప్ప ఇంకెవరి వైపు చూడకూడదు, ఆయన తప్ప ఇంకెవరు కనబడకూడదు. బాగుందమ్మా మీ అప్లికేషన్.
ప్రైజ్ లార్డ్ అన్న. శిష్యులు ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి ముట్టి లెండి భయపడకుడని చెప్పాను. అంటే నేను నాకెంత కష్టం వచ్చినా నేను ఫస్ట్ గా భయపడతానన్నా శ్రమలు వచ్చినప్పటికీ, కానీ ఈ వచనం ద్వారా దేవుడే వాటి నుండి నన్ను కాపాడుతాడు బయట వేస్తారని చెప్పని నేను భయపడకూడదు అని చెప్పని అప్లై చేసుకుంటున్నానండి. నాకు నేను
భయపడకూడదు, విశ్వాసకి తగింది కాదు, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మంచి మాట. సుసన్న.
అన్న వందనాలన్న. యోహాన్ని హింసించారు, అలాగే నేను నమ్ముకున్న నా ప్రభువుని హింసించారు, ఈ లోకంలో ఆయన నమ్ముకున్న నన్ను హింసిస్తారు కాబట్టి భయపడకుండా ఉండాలి అన్నది నాకు.
శ్రమలు శాపాలు కాదు, శ్రమలు సరైన మార్గమే, హింసలు సరైన మార్గమే, దాన్ని సిద్ధపడాలి, భయపడకూడదు. బాగుంది, చాలా చక్కగా అందరు అప్లికేషన్స్ మాట్లాడారు. ఈ పార్టిసిపెంట్స్ వింటున్నారు తప్ప ఏం మాట్లాడ
సారీ కృపా బెనర్జీ.
అన్న పేతురు గారు లాగా సగం తెలిసి సగం తెలవకుండా ఏది పడితే అది మాట్లాడకూడదని నేర్చుకున్నాను. అప్లై చేస్తాను.
నువ్వు మాట్లాడితే పేతురు మాట్లాడే అనిపించదమ్మా, బాగా మాట్లాడతావు. అయినా సరే పేతురు లాగా తొందరపడి మాట్లాడడం మంచిది కాదు అని అనుకున్నావు. బాగుందమ్మా, అప్లికేషన్ బాగుంది. తర్వాత చెప్పండి
అన్న. మనము రూపాంతరం కొండ మీద అనుభవం చదివాం కదా అన్న, ఆఖరిగా పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 17-19 వచనాలు చదవాలని నాకు బలంగా అనిపిస్తుంది అన్న. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారిమై తెలిపి తిని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారు వేకువ చుక్కవలే మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగునిచ్చి దీపమునై ఉన్నట్టుంది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. థ్యాంక్ యూ అన్న. దేవుడు రూపాంతర అనుభవాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఫీల్ అవుతూ అక్కడ ఉండి చూశారన్నా, ఆ అనుభవంలో నుంచి పేతురు గారు రాస్తూ అంతకంటే అంటే దేవుడి యొక్క ఆ రూపాంతర అనుభవం, ఆయన మహిమను చూసిన మేము అంతకంటే శ్రేష్టమైంది వాక్యము, అది మీ చేతుల్లో ఉంది, దాన్ని మీరు లక్ష్యం పెట్టండి అని చెప్పారన్నా. అందుకని నాకు దాని అనుభవం కంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపించి చెప్పాలనుకుంటున్నాను.
ఇది రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఎక్కడి నుంచి అమ్మా?
17-19 వరకు.
17-19 వరకు అదే దర్శనం కొరకు రెండో పత్రికలో పేతురు రాస్తూ ఇంతకంటే స్థిరమైనది వాక్యం, దర్శనము కంటే స్థిరమైనది వాక్యం, దర్శనం పొందుకోవడం, దర్శనం చూడడం అన్నది గొప్ప అనుభవమే గాని అది మర్చిపోతా మారిపోతుంది, కానీ వాక్యం స్థిరమైనది అని ఆయన రాశాడు. బాగుంది. తర్వాత ఈ పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో పెట్టినవి నేను ఒకసారి చదువుతా ఉన్నాను. సువిశేషం గారు అంటారు, ఆయన స్థానాన్ని ఇతరులకు ఇవ్వలేము, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మాలి సార్. అది కాదు అప్లికేషన్, నేను నమ్ముతున్నాను అట్లా తీసుకోవాలి. ఎజ్రా అంటాడు, దేవుని మాటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అప్లికేషన్ తీసుకున్నాను మనిషిది. అనురాధ 7 సమస్యలో యేసుక్రీస్తు ఏమంటారు అని వేచి ఉండాలి. తర్వాత హరీష్ గారు, ట్రబుల్స్ వచ్చినప్పుడు యేసు వైపు ఆయన వాక్యం వైపు చూడాలి. బాగుంది. రాజా రమేష్, నా సొంత ఆలోచనల కంటే యేసుక్రీస్తు వారి మాట వినాలని నిర్ణయించుకున్నాను. బాగుంది. యేసు వచ్చి అందరినీ చక్కపరిచారు. యేసు ఓకే, కాబట్టి నేను కూడా అలా ఉండాలి, చక్కపరచబడేదానిగా ఉండాలి. బాగుంది. వెంకటకృష్ణ గారు, నేను యేసయ్య నిజమైన దేవుడు అని ఆయన మాట వినాలి అని వాటిని అనుసరించి నడవాలి అని అనుకుంటున్నాను. అద్భుతం. సందీప్, యేసయ్య మాటలు వింటూ వచ్చాను, ఇప్పటి వరకు వినలేదు. ఎప్పటి నుండి ఆయన మాట వినడానికి, ధ్యానించడానికి సమయం కేటాయించారనుకుంటున్నాను. ఆయన మాట వింటూ స్థిరంగా ఉండాలి. సువిశేషం గారు, జైరా, పేతురులాగా ఉన్న నా మనస్సును నిదానంగా తొందర లేకుండా నిమ్మలంగా ఆలోచించి. బాగుంది జైరా. అరుణజ్యోతి గారు, నేను నేర్చుకున్న దాన్ని ప్రకటించాలి, ప్రకటించొద్దు అని అన్నాడు, తర్వాత ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటించాలి. బాగుంది. సుధాకర్, నా చిత్త ప్రకారం కాక ప్రభు చిత్త ప్రకారం జీవిస్తాను. బాగుంది. సరూప, పేతురులాగా ఉన్న నా మనసు నిదానంగా తొందరపడకుండా నిమ్మలంగా ఆలోచించి దేవుడి మీద ఆధారపడి జీవించాలి. ఏంది రెండు సేమ్ పెట్టారు, కాపీ పేస్ట్ అనుకుంటా. ఓడిఎఫ్ స్వరూప, ఏ విషయంలో భయపడకూడదు. బాగుంది. రవి ఏ రెడ్ కానిషేర్, విశ్వాసాన్ని రోజువారీ జీవితంలో చూపాలి, శ్రీకాంత్ విజయవాడ పేతురు రూపాంతర కొండపై పొందిన అనుభవాన్ని ఈ బైబిల్ స్టడీలో పొందుతున్నాను అబ్బా. బాగుంది, చక్కగా మీరు ఆ ఘోరం ఏంటంటే 600 మంది పాల్గొంటే ఒక 6 10 మంది పెట్టారంత అప్లికేషన్స్. మిగతాలందరూ నిద్రపోతున్నారు, మనసు పెడతాల అప్లికేషన్స్ రాసుకోవట్లా. బైబిల్ స్టడీలో అప్లికేషన్స్ రాసుకుంటేనే మీకు మేలు కలిగేది. స్టడీ టీం నుంచి ఎవరైనా ఒక సమయం తీసుకుని జరిగిన స్టడీని బట్టి ఆస్తుతులు చెల్లించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, ఏసయ్యా, నిఘనమైన పాదం కలిగిన స్తోత్రం తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, గడిచిన కాలంలో నీ కృపలు బలపరిచావు నాయన. యొక్క ఉదయకాల సమయం వరకు కూడా మిమ్మల్ని ధ్యానించుటకు ఇదిగో ప్రభా మీ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొని 2 దినాలు తండ్రి మీ యొక్క కృపలో బలపరుటకు అనేకమైన విషయాలని విగూఢమైన విషయాలను తెలుసుకుని మా జీవితాలను ఇంకనైనా సరి చేసుకుని ఇదిగో ప్రభా నీ వైపు రూపాంతరం చెంది ఇదిగో తండ్రి మిమ్మల్ని పోలి జీవించిన మానవులు కూడా ఉన్నారు కాబట్టి ఇదిగో ప్రభా వారి వలె మేము కూడా మారు మనసు పొంది ఇదిగో ప్రభా మీ సువార్తను ప్రకటించుటలో ముందుకు వెళ్ళుటకు సహాయాన్ని దయచేయండి. నీ కృపలో బలపరచండి తండ్రి. ఇదిగో ప్రభా ప్రతి ఒక్క విషయాన్ని మేము అర్థం చేసుకుంటూ ఇదిగో ప్రభా తద్వారా మా యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా తండ్రి బైబిల్ స్టడీ ద్వారా తండ్రి తెలియపరచబడినట్లుగా ఇగో తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. మీరే ముట్టండి నాయన. ఇగో తండ్రి మానవ ప్రయత్నాలు మేము చేస్తామన్నమాటే గాని తండ్రి మీ యొక్క ముట్టుదల మీ యొక్క కాపుదల ఇదిగో తండ్రి మీ యొక్క చూపు మా మీద ఉండాలి నాయన. జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో బలపరచండి తండ్రి. ఇగో ప్రభావం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అనుదిన భక్తిలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే వందనం స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభావ చదవాలి చూడాలి చూద్దాంలేని స్థితి నుంచి ఇదిగో ప్రభా బోధించాలి చెప్పాలి పాటించాలి అనే స్థితికి మమ్మల్ని తీసుకొచ్చిన విధంను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ యొక్క విధమును ప్రతి ఒక్క క్షణం మేము తలం పోసుకుంటూ లోక సంబంధంగా కాక పర సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా ఇగో తండ్రి లోక సంబంధమైన కార్యాలను లోక సంబంధమైన డబ్బును తృణప్రాయంగా చేసి మా కోసం ఇగో ప్రభా వారు ఎంతవరకు ఇదిగో తండ్రి స్టాండ్ తీసుకున్నారో అలాంటి ఇగో ప్రభా కార్యసిద్ధిని మేము కూడా కలిగి ముందుకు వెళ్ళటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. నిప్టీ బిడ్డలు ఇగో తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాటను ఇగో ప్రభా తెలుసుకుని ఇగో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లుగా సహాయాన్ని దయచేస్తూ నీ కృపలో బలపరచమని జరిగిన బైబిల్ స్టడీని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు మాత్రమే స్తుతులు చెల్లించుకుంటూ ఇక ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా దీవిస్తూ ఆశీర్దిస్తూ నీ కృపలో బలపరచమని తొలరాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం బట్టి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. రిజల్ట్ సార్.
ఆమేన్. బైబిల్ స్టడీని బట్టి స్తుతించిన సోదరుడు కనిష్ఠుల అచ్చయ్యకి పల్నాడు సహవాస వందనాలు. సమయాన్ని తిరిగి అధ్యక్షుల వారికి అప్పు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.